దారుకావనంలో 80,000 మంది ఋషులు యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం జరుగుతుండగా అక్కడికి వేదవ్యాసుడు వచ్చాడు. వేదవ్యాస మహర్షిని పట్టించుకోకుండా ఎవరు దాని వాళ్ళు వెళ్ళిపోయారు. బోడి పౌరాణికుడి కంటే మనం గొప్పవాళ్ళం, పౌరాణికుడిని పెద్ద గొప్ప అని ఏముంది, పౌరాణికుడు అంటే సామాన్యుడు, మనందరం మహావేద పండితులం అనుకున్నారు వాళ్ళు. అహంకరించి వ్యాసుడిని తిరస్కరించారు. వేదవ్యాసుడు మహాత్ముడు, ఆయనకి ఇవేమున్నాయి, ఒకడు వాడు దండం పెడితే ఏమిటి, దండం పెట్టకపోతే ఏమిటి, గౌరవిస్తే ఏమిటి, గౌరవించకపోతే ఏమిటి, అన్నిటికీ అతీతంగా ఉంటారు మహాత్ములు. ఆయన వెళ్ళిపోయాడు. దాంతో ఈశ్వరుడికి కోపం వచ్చింది. ఎందుకంటే అప్పుడే శివపురాణం రాస్తున్నాడు వ్యాసుడు. వ్యాసుడు పరమభక్తితో 24,000 శ్లోకాలతో శివపురాణం రాశాడు. రామాయణం 24,000 శ్లోకాలు, మళ్ళీ 24,000 శ్లోకాలతో శివపురాణం రాశాడు ఆయన. శివపురాణం ఇంకా 1,00,000 రుద్ర సంహిత మిగిలింది, మిగతా అంతా పూర్తయిపోయింది. కొంచెం మిగిలింది అనమాట, మిగతా అంతా అయిపోయింది. దాదాపు ఒక 8,000 శ్లోకాలు కొరతగా 16,000 శ్లోకాలు పూర్తయ్యాయి. అటువంటి వ్యాసుడు, నా భక్తుడు, నా పురాణం రాస్తున్నవాడు ఇక్కడికి వస్తే ఈ ఋషులు ఆయన్ని చూచి తిరస్కరించారా అని ఈశ్వరుడి కోపం వచ్చి వెంటనే ఏం చేశాడు, ఈ ఋషుల యొక్క భార్యలంతా యజ్ఞం పూర్తయ్యాక మహానివేదన తయారు చేస్తున్నారు. మహానివేదన అనే పేరుతోటి మంచి బూరెలు, దద్దోజనం, కట్టు పొంగలి, చక్కెర పొంగలి, జీడిపప్పులు, కిస్మిస్లు, ఇవన్నీ ఓ పాత్రలు, బంగారు పాత్రలు, వెండి పాత్రలు పెట్టి నైవేద్యానికి యజ్ఞగుండం దగ్గరికి పట్టుకొస్తున్నారు. అప్పుడు శివుడు ఒక దిగంబర జంగమదేవర వేషంలో వచ్చాడు. ఆయన జంగమదేవర, పైగా దిగంబరంగా ఉన్నాడు. వీళ్ళకి ఋషులకు కొంచెం కోపం వచ్చింది. యజ్ఞగుండం పరమ పవిత్రమైనది, అక్కడికి గొడ్డిప్పుకు వస్తాడు ఎవడ్రా వీడు, పైగా మంచి పొడుచు వయస్సులో ఉన్నాడు వీడు, కుర్రాళ్ళ ఉన్నాడు అనుకున్నారు. ఇంతలో ఈ ఋషుల భార్యలందరూ అక్కడికి నైవేద్యం పట్టుకొచ్చారు. వాళ్ళు జ్ఞానులండోయ్, ఎప్పుడు అదేంటో తెలియదు కానీ చాలామంది మగాళ్ళ కంటే ఆడవాళ్ళకే ఎక్కువ జ్ఞానం ఉంటుంది. దిక్మాల మొగుడి కంటే భార్యామణికి ఎందుకో తెలియదు కానీ అదొక కారణం. ఇళ్లల్లో నిరంతరం దేవతల్ని పూజించడం వల్ల, నైవేద్యం పెట్టడం వల్ల సహజంగా స్త్రీమూర్తుల్లో ఒక మాతృశక్తి ఉంటుంది, దైవభక్తి ఎక్కువ ఉంటుంది. అంటే మీలాంటి జ్ఞానుల గురించి చెప్పలేదులేండి, అలా భార్యలకున్న జ్ఞానం లేని భర్తలు కూడా కొందరు ఉంటారు కనుక. వేదవ్యాసులు వారు ఏమన్నారు, అక్కడికి వచ్చినటువంటి ఋషుల కంటే ఋషుల భార్యల్లో జ్ఞానం ఎక్కువ ఉంది, భక్తి ఎక్కువ ఉందన్నమాట. అందుకని ఈ భార్యలందరూ శివుణ్ణి కనిపెట్టేశారు. ఏ రూపంలో ఉన్నా భక్తులు భగవంతుణ్ణి గుర్తించగలరు. నేను కావాలని అప్పుడప్పుడు రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, అన్ని వేళలా కారులో వెళ్ళాం కదా, హాయిగా రైల్లో దూరంగా అయితే వెడితే సుఖమని ఫ్యాంట్ టూ షర్టు వేసుకుని 2 గంటలకి కలపడుకొని వెళ్ళేవాడిని. ఓసారి ఇలాగ గౌతమి ఎక్స్ప్రెస్ ఏలూరులో ఎక్కా, ఎక్కి అందులోకి వెళ్ళాను. ఆ లోయర్ బెత్తలో పడుకోబోతుంటే పైన పడుకున్నాడు ఒక ఆయన, ఫ్యాంట్ టూ షర్ట్ వేసుకుని కనిపెట్టేసి, మీరు వద్దిపర్తి పద్మాకర్ గారు కదండి, ధర్మ సందేహాలు తీర్చారు కదండి అన్నాడు. నేను ఏం చేయాలో తెలియదు, ఏమంటే ఏమంటాను, నాకు తెలిసండి నేను ఎందుకు వచ్చాను, నాకు సందేహం ఉందండి, నేను రాత్రి పడుకోబోయే ముందు ధర్మ సందేహం తీర్చేదాకా పడుకొని ఇచ్చాడు కదా ఆయన. ఈ ధర్మ సందేహాలు రైల్లోనూ ఎక్కడ పడితే అక్కడ అడుగుతారని, ఈ గొడవ లేకుండా ఉండడానికి నేనేమో కావాలని ఓ ఫ్యాంట్ టూ షర్ట్ వేసుకున్నా, ఏ రూపంలో ఉన్నా ఆ మాత్రం గుర్తుపడతారన్నమాట దీన్ని బట్టి. ఓహో, ప్రజలు సామాన్యులు కారు, మహానుభావులు అని అర్థమైంది నాకు. మేము గుర్తుపట్టలేదండి అనేవాడు కూడా ఉంటారు. ఎదురుగుండా పంచీకడ్డు వేసుకుని ఇలా వచ్చినా సరే, మేమా మిమ్మల్ని చూడలేదండి, నాకు తెలిసి ఆయన పద్మాకర్ గారని, కానీ అలా ఎదురుగుండా గౌరవం చూపించకూడదు అందుకే నటించానన్న వాళ్ళు ఉంటారు. అలా ఒక్కొక్కళ్ళు ఏ రూపంలో ఉన్నా గుర్తిస్తున్నారంటే వాళ్ళలో ఒక ప్రతిభ ఉందన్నమాట. ఈ స్త్రీలు నిరంతరం శివనామస్మరణ చేసి శివుణ్ణి పూజించే పరమ భక్తులు అండ్రు. అందుకని వాళ్ళు శివుణ్ణి కనిపెట్టి దిగంబర వేషంలో ఉన్న, జంగమదేవర వేషంలో ఉన్న మహానుభావుడైన శివుడిని కనిపెట్టి యజ్ఞగుండం దగ్గర ఉన్న శివపార్వతుల విగ్రహాలకి నైవేద్యానికి పట్టుకెడుతున్న పదార్థాలని ఈయన ఎదురుగుండా పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి నిజానికి, యజ్ఞగుండం పక్కన శివపార్వతుల ఉత్సవమూర్తులు ఉన్నాయి, ఆ ఉత్సవమూర్తులకి నైవేద్యం పెట్టాలి, తదనంతరం పూర్ణాహుతి చెయ్యాలి. అందుకని ఈ పదార్థాలు పట్టుకెడుతున్నారు, నైవేద్య పదార్థాలు. కానీ నిజంగా డైరెక్ట్గా పరమాత్ముడు వస్తే విగ్రహానికి పెట్టడం ఎందుకు అనుకున్నారు వాళ్ళు. అందుకని పరమాత్మ మమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చావా, ఇదిగో తిను అని ఆ శివుడికి ఎదురుగుండా పెట్టగానే మగవాళ్ళకి అర్థం కాల, ఆ మగవాళ్ళందరూ ఘనాపాఠీయులు, జటాంత స్వాధ్యాయులు, వాళ్ళంతా పైగా క్రమంతం చదివిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కదా వాళ్ళందరూ. మా ఆడవాళ్ళకి అంత మతిపోయింది, శివ నైవేద్యం పెట్టవలసిన పదార్థాన్ని ఈ పనికిమాలిన వాడికి దిగంబరుడికి పెట్టేస్తున్నారు, ఆడవాళ్లలో పాతివ్రత్యం పోయిందేమో అనుకున్నారట. వాళ్ళు ఏమనుకున్నారంటే దిగంబరంగా కుర్రాడిన మంచి యువకుడు, అందుకే వీళ్ళు ఆకర్షితురాళ్ళు అయిపోయారని భయపడ్డారట వాళ్ళు. ఇదే మనం చేసే పెద్ద పొరపాటు. లోపల ఉన్న విగ్రహానికి నైవేద్యం పెడతాం, ఆ విగ్రహమే ప్రత్యక్షంగా ఒక రూపంలో వస్తే ఆ రూపాన్ని గుర్తించలేం. భగవంతుడు నిజంగా ఎదురుగుండా వస్తే కనిపెట్టలేం మనం. శివుడు నిజంగా ఎదురుగుండా వస్తే ఈయన ఏ సినిమాలోంచి వచ్చాడు, ఏ సీరియల్లోంచి వచ్చాడు అనుకుంటారు పిచ్చాళ్ళు వీళ్ళు. పాప వాళ్ళు అలాగే అనుకున్నారు ఋషులు. ఆడవాళ్ళని గుర్తించలేకపోయారు. స్త్రీలు మాత్రం ఓం నమ శివాయ అని భక్తితో ప్రార్థిస్తున్నారు. ఈ మగవాళ్ళకి ఋషులకు కోపం వచ్చేసింది. మనం ఇప్పుడు ఉపేక్షిస్తే లాభం లేదు, వీడెవడో దిగంబరుడు నవయువకుడు, మన ఆడవాళ్ళని వశం చేసుకున్నాడు కనికట్టు విద్యతో, నైవేద్యం లాక్కుంటున్నాడు. ఇంకా ఊరుకుంటే మన ఆడవాళ్ళంతా ఆయనతో పాటు వెళ్ళిపోతారేమో, దాంతో మనకు అప్రతిష్ట వస్తుంది అనుకుని, ఒరే పురుషుడా నీ లింగం తెగి నేల మీద పడిపోగాక అని చెప్పించేశారు. టక్కన ఆ లింగం వచ్చి భూమి మీద పడిపోయింది. ఆడవాళ్ళు హాహాకారం చేశారు. ఇంతలో ఏం జరిగింది, వెంటనే ఆ లింగం ఒక భయంకరమైన అగ్నిగోళంగా మారిపోయింది. నేల మీద పడిపోయిన ఆ లింగం, వాళ్ళు వేదం చదువుకున్న పండితులు, యజ్ఞం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ వాక్కు వ్యర్థం అవ్వకూడదు, అందుకే వాళ్ళు తిట్టగానే శివుడు వాళ్ళ శాపాన్ని స్వీకరించాడు. కానీ వాళ్ళ అజ్ఞానానికి తగిన శిక్ష వెయ్యాలి కదా, అందుకని వెంటనే ఆ లింగం కాస్త ఒక అగ్నిగోళంగా మారిపోయి మొత్తం ఆశ్రమాలు తగలబెట్టేసింది. ఆ ఋషులందరికీ పెద్ద పెద్ద గడ్డాలు ఉన్నాయి, బవిరి గడ్డాలు, ఈ గడ్డాలన్నీ తగలబెట్టింది. వాళ్ళ మొత్తం మీసాలన్నీ కాలిపోయాయి. యజ్ఞగుండం అంతా పెద్ద పెద్ద అగ్నిజ్వాలలు లేచిపోయాయి. దారుకావనం అంతా తగలబడిపోయింది. దాంతో వీళ్ళు తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక, బాబోయ్ ఈ అగ్ని ఏమిటి, ఈ లింగం తెగి కింద పడాలని మనం శపించడం ఏమిటి, ఈ లింగం అగ్నిగోళంగా మారి మనల్ని కాల్చేయడం ఏమిటి అనుకుంటుంటే, ఒక్క ఆడవాళ్ళకి మాత్రం ఆ లింగం చాలా శాంతంగా ఏదో గంగాజలం పోసినట్టుగా ఆహ్లాదంగా ఉందిట. ఆడవాళ్ళు అన్నారు, ఇదేమిటండి ఈ లింగంలోంచి చల్లని వెన్నులు వస్తుంది అన్నారట. వాళ్ళకి వెన్నులు వస్తుంది, వీళ్ళకి అగ్నిజ్వాలలు వస్తున్నాయి. ఒకే లింగం వీళ్ళకి భగభగమండే సూర్యుడు, ఎవరికి, ఋషులకి, అదే భార్యలకు మాత్రం ఆహ్లాదం కలిగించే చంద్రుడిలో ఉంది. ఏమిటి మాయా అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు భక్తులు, వీళ్ళేమిటి కేవలం చదువుకున్నారు తప్ప పండితులే, యజ్ఞం మీద నమ్మకం ఉన్నవాళ్ళే, వాళ్ళు శివభక్తులే. కానీ శివుణ్ణి గుర్తించలేని అహంకారం, మేం పండితులం, యజ్ఞంలో బాగా వేదాలు చదవగలం, మేం మహాత్ములం అనే ఒక దురహంకారంతో యజ్ఞం చేసేవాడు బతికింతే. ఎప్పుడు యజ్ఞంలో వినయం ఉండాలి, కానీ అదేంటో తెలియదు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి అహంకారాలు కొందరికి వస్తాయి, అందరికీ వస్తాయంటే కానీ కొందరి కర్మ అలా వచ్చిందనమాట. ఆ సమయం కర్మ లాంటిది కనుక అప్పుడు వీళ్ళంతా ఏం చేయాలో తెలియక ఏడుస్తూ వెంటనే బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. బ్రహ్మ వాళ్ళ చేత యజ్ఞం చేయిస్తున్న ప్రధానమైన ఋత్విక్కు. వీళ్ళు ప్రార్థించగానే బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవ శుభ నత జన సంత్రాత వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత రక్షించు బాబో అన్నారు. బ్రహ్మదేవుడు, మీరంతా ఎంత అజ్ఞానంలో పడ్డారు, ఏ భగవంతుడు నేను ఒకప్పుడు తప్పు చేస్తే నా ఐదో తల గిల్లేశాడో ఆయనే ఈశ్వరుడే ఈ మీ ఎదురుగుండా ఉన్న దిగంబరుడు. రోజు నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ అని ప్రార్థిస్తున్నారు ఆయన్ని. ఆ దిగంబరుడు దిగంబరుడు రూపంలో వస్తే మాత్రం గుర్తించలేకపోయారు. ఎందుకు మీ చదువు మీ సంస్కారం, క్రతువు మంత్రము తంత్రము ధనములున్ కాలంబు దేశంబు దేవతలు వహునులు మేదినీశ్వరులు ఎవ్వాడట్టి సర్వేశ్వరు మతినూహింపగా నీచ బాలుడనుచు మందస్థితిను చూచి దుర్మతులై ఓరక తిట్టినారలు మహామోసంబు మీకీయడం. ఓ రజ్ఞానులారా, ఋషులారా, తాపసశ్రేష్ఠులారా, మీరు చేసే యజ్ఞం ఈశ్వరుడు, మీరు రోజు అందులో చదువుతున్న మంత్రం ఈశ్వర స్వరూపం, మీరు వల్లిస్తున్న తంత్రం ఈశ్వరుడు, మీరు ఖర్చు పెడుతున్న ధనం ఆ ఈశ్వరుడు, ఈ కాలమంతా ఈశ్వర స్వరూపం, అందుకే ఈశ్వరుడికి కాళేశ్వరుడు అని పేరు, కాలస్వరూపుడు ఆయన, ఈ దేశం ఆయన, ఈ దేవతలంతా ఆయన, అగ్నిహోత్రుడు ఆయన, మీరు చివరికి మీ బ్రాహ్మణులు కూడా ఆయనే, ఈ కనపడుతున్న చరాచర జగత్తంతా ఆయనే. ఈశ్వరుడు కానిది ఏదన్నా ఉందా ఈ జగత్తులో, సర్వం శివమయం జగత్ అంటోంది వేదం. అటువంటి ఈశ్వరుణ్ణి మతిలో ఊహించలేక మోసం పొందారు మీరు, ఆయన్ని తిట్టారు, ఆయన్ని శపించారు. మీ శాపం ఆయనకి తగులుతుందా? ఏదో మీరు వేదం చదువుకున్న వాళ్ళు కనుక యజ్ఞం చేశారు కనుక మిమ్మల్ని ఏమనలేక మీరు లింగపతనం అయిపోవాలంటే లింగం కింద పారేశాడు ఆయన. ఆయన మహాత్ముడు, సర్వేశ్వరుడు ఆయన. అందుకే ఆయనకి మీరు అపరాధం చేశారు కనుక ఆ లింగం అగ్నిగోళం అయ్యింది. ఆయన జ్యోతిస్వరూపుడు. ఆయన ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ అగ్నిహోత్రుడు, ఈ నక్షత్రాలు, ఈ చరాచర జగత్తంతా ప్రళయకాలంలో చూపులతో భస్మం చేసే మహాత్ముడు. ఆయన ఇప్పుడు మీకు కొంచెం శిక్ష వేశాడు, ఇంకాస్త ఆయన విజృంభించాడా, మీరెవరో బతకరు, కాళ్ళ మీద పడండి అనగానే వెంటనే వాడు సాష్టాంగపడిపోయారు. రక్షించు బాబోయ్ అన్నారు. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలాహార అహిరాజకేయూర బాలేందుభూష సద్భక్త పోష శ్రీగిరిజాసతీ చిత్తాబ్జ మదభృంగ ఘనజటాజూట సంఘటిత గంగ కరతలాంతస్థిత సురుచిర సారంగ సహగర్వమతి దక్ష సవనభంగ నిన్ను నుతి చేయ ఎవ్వండు నేర్చు అభవా. ప్రభు నీకు పుట్టుక లేదు అందుకే నిన్ను అభవుడు అన్నారు. మా అందరికీ పుట్టుక ఉంది. ఈ పుట్టుక మేము కావాలంటే రాదు. మనందరం కావాలంటే పుట్టామా, పోవాలంటే పోగలమా? మనం అస్వతంత్రులం. కర్మ ప్రభావం వల్ల వద్దన్న మనకి జన్మ వచ్చింది. ఈ జన్మలో కూడా మనకి ఎక్కడ స్వేచ్ఛ లేదు అండమే కానీ మీరందరూ నాయన స్వతంత్ర పౌరులు. ఎక్కడ స్వతంత్ర పౌరులు? ఎక్కడికి స్వాతంత్ర్యం ఉంది? ఏముందో ఒకసారి ఆలోచించండి. స్వాతంత్ర్యం ఉందా? స్వాతంత్ర్యం ఏమి ఉంటే మనం వద్దంటే దగ్గు అవుతుందా, కావాలంటే వస్తుందా, అన్నం వేళకు కావాలంటే వస్తుందా, పొమ్మంటే పోతుందా, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు ఎక్కడ అవటంలా, ఎక్కడికక్కడ సంకెళ్ళు వేసి కట్టేస్తారు. నీకే స్వాతంత్ర్యం ఉంటే ఏ పనన్నా స్వేచ్ఛగా చేయగలవు, ఎక్కడ చేయగలం, ఏ చేయలేము వాళ్ళ. కాబట్టి పేరుకి స్వతంత్రమే కానీ మానవులు ఎవ్వరూ కూడా స్వతంత్ర జీవులు కారు. మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ ఫ్రమ్ ది నేచర్ బట్ ఎవ్రీ వేర్ హీఈజ్ ఇన్ చైన్స్ అన్నారు. వాడు పుట్టడం అలాగే కానీ ఎక్కడికక్కడ వాడి కర్మ వాడిని పట్టి పీడిస్తుంది సంకెళ్ళ రూపంలో. కానీ నీవో స్వేచ్ఛ కలిగిన వాడివి, అందుకే నిన్ను అభవుడు, పుట్టుక లేనివాడు అన్నారు. ఆయన కావాలంటే రూపం ధరిస్తాడు, వద్దంటే విడిచిపెడతాడు. ఏ క్షణంలో ఏదైనా చేయగలడు. అటువంటి అభవా నిన్ను ఎవరు స్తోత్రం చేయగలరు? నీవు దేవేంద్రుడి నమస్కారాలు అందుకున్నవాడివి. అతి భయంకరమైన కాలకోట విషం పూర్వం క్షీరసాగర మథనంలో ఉద్భవించినప్పుడు ఈ దేవదానవులందరూ నీ పాదాల మీద పడి ప్రభు అతి భయంకరంగా విజృంభిస్తున్న కాలకోట విషం లోకాలని కాల్చి బూడిద చేస్తోంది. దీన్ని స్వీకరించి కంఠంలో పెట్టుకుని మమ్మల్ని రక్షించంటే అంత కాలకోట విషాన్ని, లోకాలన్నిటినీ కాల్చి బూడిద చేస్తున్న భయంకర విషాన్ని చేతిలోకి తీసుకుని చిన్న నేరేడు పండంత ముద్ద చేసి గుటుక్కును మింగి కంఠం దగ్గర అట్టే పెట్టిన ఘనుడు విను ఒక్కడవే. అందరూ అమృతం తాగారు. లక్ష్మీదేవిని ఇంకొక ఆయన పట్టుకుపోయాడు. పవిత్ర వస్తువులు అందరూ పట్టుకెడతారు. విషాన్ని ఎవడన్నా పట్టుకెడతాడా? మీరు ఒకసారి ఆలోచించండి. పాలసముద్రం చిలిగితే ఎన్ని గొప్ప వస్తువులు వచ్చాయి, మణులు వచ్చాయి, మాణిక్యాలు వచ్చాయి, కల్పవృక్షం వచ్చింది, కామధేను వచ్చింది, ఐరావతం వచ్చింది, ఇంద్రాదులు అవన్నీ పట్టుకుపోయారు. పాపం అమాయకుడు కనుక మల్లికార్జునుడికి మాత్రం విషం అంటగట్టారు. పోనీ అంటగడితే మాత్రం అది పుచ్చుకుంటే ఇంకోటి ఎవడన్నా అయితే టక్కన చచ్చిపోతాడు. గట్టిగా నాలుగు కాఫీలు తాగితేనే గ్యాస్ ట్రబుల్ వస్తుంది. అటువంటిది ఇంత భయంకర కాలకోట విషాన్ని మొత్తాన్ని చేతిలోకి ఒక జంబూ ఫలములాగా, నేరేడు పండులాగా లాక్కుని గుటుక్కన మింగి ఆ మింగిన విషం కూడా కడుపులోకి ఎడితే ప్రమాదమని గొంతుకు దగ్గర అట్టేపెట్టాడు. ఆయన శివుడి యొక్క గర్భంలో కొన్ని కోట్ల లోకాలున్నాయి. బయట లోకాలున్నాయి, గర్భంలో లోకాలున్నాయి. ఈ విషం బయట ఉంటే బయట ఉన్న లోకాలు కాలిపోతాయి, కడుపులోకి వెడితే కడుపులో ఉన్న కొన్ని లోకాలున్నాయి. అనేక కోటి బ్రహ్మాండాలున్నాయి, అవి నాశనం అవ్వకుండా లోకములు లేని స్థానం కేవలం కంఠం కనుక గొంతు దగ్గర అట్టే పెట్టాడు. ఆయన కిందకి దిగదు, పైకి రాదు. ఇది ఎంత కష్టమండి. గట్టిగా ఒక కాఫీ తాగి గుటకేస్తే గుటక లోపలికి వెళ్ళకుండా బయటికి రాకుండా గొంతుకు దగ్గర అట్టే పెట్టగలరేమో చూడండి. బయటికి వెళ్ళాక ఇప్పుడు వద్దు, మళ్ళీ ఉపన్యాసంలో ఇబ్బంది. కానీ ఇన్ని నీళ్లు తాగితే గొంతుకులో అట్టే పెట్టలేము మనం. మహానుభావుడు ఈశ్వరుడు ఎంత కష్టం కాకపోతే అటువంటి కష్టాన్ని సులభంగా గొంతు దగ్గర పెట్టాడు. అది కరుణాస్వరూపుడు ఆయన, శక్తివంతుడు ఆయన. అందుకే భాగవతం గొప్ప మాట చెప్పింది, అంత శక్తి ఉంది కాబట్టే ఆయన దగ్గరికి వెళ్ళారట దేవతలు, ఇంకోటి ఎవరి దగ్గరికి వెళ్ళకుండా. ఆయనకి ఎంత శక్తి ఉన్నా భార్య కూడా ఒప్పుకోవాలి కదా. శివుడు లోకశ్రేయస్సు కోసం విషం తాగుతానన్నాడు. దేవతలంతా, రాక్షసులంతా తమ స్వార్థం కోసం ఈశ్వర విషం తాగన్నారు. కానీ చూస్తూ చూస్తూ ఏ భార్యన తాగమంటుందా? అందుకే పోతన గారు భాగవతంలో ఒక గొప్ప మాట ఉన్నది. పరీక్షిత్తు శుకుణ్ణి అడిగాడు, దేవతలంతా తమ స్వార్థం కోసం శివుణ్ణి విషం తాగమన్నారు. ఆయన మహాత్ముడు తాగుతానన్నాడు. కానీ చూస్తూ చూస్తూ ఈ పార్వతీదేవి, ఈ భ్రమరాంబాదేవి వాళ్ళ ఆయన్ని విషం ఎలా తాగనిచ్చింది అని అడిగాడు. అప్పుడు శుకుడు ఒక గొప్ప మాట చెప్పాడు. మృంగెడివాడు విభుండని, మృంగెడివాడు విభుండని, మృంగెడిది యుగరళమనియు మేలని ప్రజకుల్ మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. మింగేవాడు భర్త అని ఆవిడికి తెలుసు. ఆయన మింగేది భయంకర కాలకోట విషము అని తెలుసు. అది మింగితే సామాన్యుడైతే చచ్చిపోతాడని తెలుసు, దాని ప్రభావం తెలుసు. అయినా వీళ్ళంతా తన పిల్లలు, వీళ్ళని రక్షించాలి అనుకున్నది ఆవిడ. అందుకని భర్తని మింగమన్నట, లోకశ్రేయస్సు కోసం మింగమన్నది. అన్నిటికీ మించి ఆవిడ మంగళసూత్రం మీద ఆవిడకి అంత నమ్మకం అంట. నా మంగళసూత్రం నా తాడు గట్టిది, ఈ పసుపు తాడు నా మెడలో ఉన్నంతకాలం మా ఆయనకి ఏం అవ్వదని ఆవిడకి నమ్మకం అంట. అందుకే ఆవిడకి సర్వమంగళ అని పేరు. ఆడవాళ్లల్లో కనుక నా భర్త తప్పక 10 కాలాలు చల్లగా ఉండాలనే కోరికతో మంగళసూత్రం మెళ్ళ వేసుకుంటే పొరపాటును కూడా వైధవ్యం రాదు. ఆ ఇద్దరి అవినాభావ సంబంధం. అందుకే భవం భవానీ సమేతం భజే. అవినాభావ సంబంధం, వాక్కు అర్థం ఎలా కలిసి ఉంటాయో ఆ దంపతులు అలా కలిసి ఉంటారు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కాళిదాసు మొట్టమొదటి శ్లోకంలో రాశాడు. ఒక మాట అనగానే దానికి అర్థం ఉండదు. శివ అనగానే మీకు ఆ శివుడు కనపడుతున్నాడా లేదా? గారి అనగానే వెంటనే మీకు గారి అని ఒక పదార్థం కనపడుతోంది. ప్రతి శబ్దమునకు ఒక అర్థం ఉంటుంది. అర్థం ఉందంటే శబ్దం ఉంటుంది. శబ్దము అర్థము విడదీయరాని సంబంధం కలిగి ఉంటాయి. సూర్యుడు కనపడ్డాడంటే కిరణాలు ప్రసారం అవుతాయి. చంద్రుడు వచ్చాడంటే వెన్నెలు ఉంటుంది. అలాగే శివుడు ఉంటే పార్వతి, పార్వతి ఉంటే శివుడు. ఆ ఇద్దరు ఉండి తీరవలసింది. ఆ పానవట్టం అమ్మవారు, లింగం ఈశ్వరుడు, ఆ ఇద్దరు కలిసి ఉంటారు. కాబట్టి ఆవిడికి తన శక్తి మీద తనకి నమ్మకం, తన మాంగళ్యం మీద నమ్మకం. నా భర్త మహానుభావుడు, సర్వసమర్థుడు, ఆయన తలుచుకుంటే ఏదైనా చేస్తాడనే నమ్మకం ఉన్నది కనుక తాగమన్నదట. ఆయన తాగాడు, అలా రక్షించాడు. అలా రక్షించిన పరమ కరుణాస్వరూపుడు ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరుడికి ఎదురుగుండా అభిషేకం చేయడానికి వచ్చి, నైవేద్యం పెట్టడానికి వచ్చి, అసలైనటువంటి నైవేద్యం ఆయనకి పెట్టక విగ్రహానికి పెట్టి ఆయనని మీరు తిరస్కరించారు. ఆ మహానుభావుడికి మీరు చేసిన అపచారం వల్లే ఈశ్వరుడు, వాళ్ళకేమో ఆడవాళ్ళు పుణ్యాత్మురాళ్ళు కనుక, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కనుక ఆ కరుణాస్వరూపుణ్ణి ప్రేమించారు కనుక, ఆయనకి నైవేద్యం పెట్టారు కనుక చల్లగా ఉన్నాడు. మీరు ఆయన్ని తిట్టారు. పొరపాటును కూడా నోటితోటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు కదా, మాట్లాడారు. ఆ పాపం వల్ల మీకేమో ఆయన ఉష్ణరూపం చూపించాడు, వేడి చూపిస్తున్నాడు, కాళ్ళ మీద పడండి అని అండం వల్లే వాళ్ళు ఏమన్నారు, హాలాహలాహార అని స్తోత్రం చేశారన్నమాట. ఇప్పుడు ఈ హాలాహలాహార అండంలో రహస్యం అది. దేవా, విషం కంఠంలో పెట్టుకున్న పుణ్యాత్ముడివి, మా పాపమనే విషాన్ని క్షమించవా? ఆయన కరుణాస్వరూపుడు, క్షమిస్తాడని తెలుసు కనుక మా పాపమనే విషాన్ని కూడా స్వీకరించి క్షమించవా అని పరిపరి విధాలుగా ప్రార్థించారు. చేతిలో లేడిని కూడా ధరించిన పుణ్యాత్ముడివి. ఎప్పుడు లేడి సాధు జంతువు, శివుడి యొక్క ఉత్సవమూర్తి చేతిలో ఒక లేడి ఉంటుంది చూశారు కదా, అందుకని ఆయనకి సారంగహస్తుడు అని పేరు అన్నమాట. సారంగపాణి, సారంగం అంటే లేడి. ఎప్పుడు గడ్డి తింటూ మంచినీళ్లు తాగుతూ సాధు జీవులై నిరంతరము ఎవ్వరికి ద్రోహము చెయ్యని వాళ్ళంతా లేడితో సమానం. అలాంటి అద్రోహులు ఆయన చేతిలో ఉంటారు. మనం కూడా ఆయన చేతిలో లేడిలాగా ఆయన చేతిలో చేరాలంటే ఎవరికి ద్రోహం తలపెట్టకండి, సాధువులుగా ఉండండి, కుళ్ళు కుతంత్రాలు కుట్రలు చేయకండి. అలాంటి వాళ్ళంతా సాధుమూర్తులు ఆయన చేతిలో ఉంటారన్నమాట. అందుకని ప్రభు సురుచిర సారంగ, చేతిలో సారంగాన్ని ధరించిన మహాత్మా నీకు నమస్కారం, మా తప్పు క్షమించు అని ఋషులంతా కాళ్ళు పట్టుకోగానే ఆయన జాలిపడిపోయాడు. అగ్ని రూపంలో ధగధగధగ ఆ ప్రాంతాన్ని తగలబెడుతున్న స్వామివారి లింగం వెంటనే చల్లబడిపోయింది. అప్పుడు వాళ్ళు అన్నారు, ప్రభు ఈ లింగం ఇక్కడ ఉన్నంత వరకు మాకెందుకో శాంతి ఉండడం లేదు, లోకశ్రేయస్సు కోసం ఈ లింగాన్ని వెంటనే ఉపసంహరించవా అన్నారట. నాకు అన్నిటికంటే శ్రీశైలం చాలా ఇష్టం, నా రుద్రవీర్యం బంగారం రూపంలో జగత్తులో వ్యాపించింది, మీరు నా లింగం పతనం అయిపోవాలన్నారు, ఈ లింగం ఈ క్షణమే సువర్ణలింగంగా మారి శ్రీశైలంలో చేరుతుంది, కలియుగాంతం వరకు అక్కడున్న ప్రజలను అనుగ్రహిస్తుంది అని చూస్తూ ఉండగా, ఋషులు చూస్తూ ఉండగా ఆ శివుడి లింగం ఒక బంగారపు లింగంగా మారిపోయి అక్కడి నుంచి వచ్చి ఈ శ్రీశైలంలో చేరింది. ఆ దారుకావనంలో ఉన్నటువంటి ఋషులంతా భార్యలతో పాటు మొత్తం నైవేద్యం పట్టుకుని ఇక్కడికి వచ్చేసారు శ్రీశైలం. అదిగో ఇప్పుడు మీరు హాటకేశ్వరుడు అంటున్నారే, ఆ ప్రాంతానికి వచ్చే శివుడు సువర్ణలింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. హాటకము అంటే బంగారం, హాటక ఈశ్వర హాటకేశ్వర అంటే సువర్ణలింగం అని అర్థం. అంతేగాని హటకేశ్వరుడు హటకే ఇలా నోటికి వచ్చినట్టు కాదు, అది హాటకేశ్వరుడు ఆయన. దీని గురించి శివపురాణం అద్భుతంగా 200 శ్లోకాలలో ఈ హాటకేశ్వరుడు ఉత్పత్తి శ్రీశైలం చేరిన విధానం అపూర్వంగా వర్ణించారు. ఆయన ఇక్కడ మొదట్లో బంగారపు రూపంలో ఉండేవాడు. వెంటనే పార్వతీదేవి అన్నది భ్రమరాంబాదేవి, ఏమండోయ్ మీరు బంగారపు రూపంలో కనపడ్డారా, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏమిటి అన్నాడు ఈయన. ఏమిటి మీకు తెలియదు ఏముంది, దొంగలకి సహజంగా బంగారం అంటే ఇష్టం, మీరా దొంగలను కూడా అనుగ్రహిస్తారు. ఆయనకి ఒక నామం తెలుసుక, తస్కరాణాం పతయే నమః అని. తస్కరాణం అంటే దొంగల యొక్క పతి, వల్లభుడు. దొంగలు కూడా ఆయనే పూజిస్తారు. ఈ సృష్టి అంతా పరమాత్మ స్వరూపమే కదండి, దొంగళ్ళు పూజించేది ఆయన్నే, పాపాత్ములు ఆయన్నే పూజిస్తారు, పుణ్యాత్ములు పూజిస్తారు, వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ నీలో ఉన్నారు. నువ్వు దొంగలకు కూడా అధిపతివి. రేపు పొద్దున ఏ దొంగడు వచ్చి శివ నీకు దండం పెడుతున్నాను నీ బంగారపు లింగం పట్టుకుపోద్దా అంటే పట్టుకుపో అంటావు. నువ్వు అసలే కరుణాస్వరూపుడివి. ఓసారి నాకు ఒక అనుభవం అయింది చాలు, నీతో పడలేను.